అత్యాక్ష సకల భూతాంతరాత్ముడవన తనరు తుండి నీదు దర్శనంబు తలకొని సుకృత సత్ఫల భరితంబులై నట్టి అనేక జన్మానుసరణి ప్రకట యోగ క్రియాభ్యాస నిరూఢులై నట్టి యోగీశ్వరులు ఆత్మ కోరి ఎంతురు యోగీశ్వరేశ్వర ఏ భవత్పాదారవిందముల్ పరగనిపుడు కంటి భవవార్థి కడవంగ గంటి మంటి కడగినాలోచనంబుల కలిమినేడు తవిలి సఫలతనుల్దే మాధవ ముకుంద చిరదయాకార నిత్యలక్ష్మీ విహార. ఓ మహాదయాస్వరూపుడా, నిరంతరము లక్ష్మీదేవి విహరించే వక్షస్థలం కల స్వామి, ఇవాళ కదా నా కళ్ళు పరమ పుణ్యం చేసుకున్నాయి, ఈ కంటికి భాగ్యం అప్పింది, ఇంతకాలం నీ దర్శనం కోసం తపించి కలవరించి తిలకించడం కోసం తపస్సు చేసేసి విసిగెత్తిపోయాను. సముద్రంలో ఉన్నవాడికి మంచినీరు వాన కురిస్తే ఎంత ఆనందమో నోట్లో, అలాగే భవసాగరంలో కొట్టుబిట్టాడే మాబోటివాడికి నీ దర్శనం వల్ల అమృత కిరణాలు నోట్లో పడినట్టయింది. సకల ప్రాణులలోనూ ఉండేవాడివి నీవే, అందరికీ అంతరాత్మ నీవు, ఆత్మ నీవు. అటువంటి నీ దర్శనం వల్ల అనేకమైన సుకృతాలు నాకు ఒకేసారి వచ్చి పడ్డాయి. ఎన్నో జన్మల నుంచి అభ్యాసం చేసి, యోగాభ్యాసం చేసి, పూజించి, తపస్సు చేసి, నిన్ను మ్రొక్కి నీ నామస్మరణం చేసిన వాడు కూడా నీ దర్శనం చేసుకోలేట. యోగీశ్వరేశ్వరులైన వారు నిరూఢ భక్తితో నిన్నే కొలుస్తారట, నిన్నే తలస్తారట. అటువంటి నీ దివ్యపాద పద్మాలు మనస్సులో పెట్టి తపస్సు చేస్తూ ఉండగా నువ్వు కనపడ్డావు. ఆ పాదాలు చూశాను, సముద్రం సంసారం అనే సముద్రం దాటేశాను, ఇక నా కళ్ళు సఫలత్వం పొందాయి. దేవా, నీ మాయ చేత లోకులంతా మోహితులై ఈ జ్ఞానం నశించిన వారి సంసారానికి ఆవులి ఒడ్డుకు వెళ్ళలేక ఇందులో పడి కొట్టుమిట్టాడుతూ వాడిని తిట్టుకుంటూ ఐశ్వర్యాన్ని లోలత్వంతో సంపాదించడం వెంటపడి పరమ పవిత్రమైన జ్ఞానప్రదమైన విషయాల దగ్గరికి వెళ్ళలేరు. అత్యధిక మానవులు అజ్ఞాన సాగరంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. నీ నామస్మరణం, నీకు సంబంధించిన కథాశ్రవణం, ఇటువంటి వాటి మీద వారికి అంత తేలికగా కోరిక పుట్టదు వినాలని. నీ పాదాలు ఒక్కసారి తలుచుకుంటే ఈ తుచ్చవృత్తితో ఉండేటటువంటి సంసారం మీద విరక్తి కలుగుతుంది. అయినా తుచ్చవృత్తితో జీవించి సంపాదించే దుష్కాములు నీచకాముల వెంటపడి వారిని వేడుకునే కంటే రక్షించమని నిన్ను వేడుకుంటే మంచిది. నరకంలో పడిపోతున్న ఈ మానవుల్ని సరైన సమయంలో రక్షించే పరమాత్ముడవు నువ్వు. నిన్ను తలుచుకుంటే మనస్సులో కోరికలు తీరుతాయి, మోక్షము పొందుతారు. మామూలు మానవుల్ని వేడుకున్నవాడు కోరికలు తీర్చుకుంటాడు తాత్కాలికంగా, తర్వాత పతనమవుతాడు. సకాములకు నిష్కాములకు సమానుడవు నువ్వు. ఈ గృహమేది ఉన్నాడే దూడలాగా, దూడ ఎప్పుడు కూడా ఆవు పెట్టిడితే అటు పరిగెడుతూ ఉంటుంది. క్రమేపీ కొంతకాలం అయ్యాక తనకు స్వతంత్రం వచ్చి తల్లిని విడిచి పారిపోతుంది. అలా పారిపోతూ శుభమే పొందొచ్చు, అశుభమే పొందొచ్చు, ఏమవుతుందో చెప్పలేము. మేము కూడా మొట్టమొదట నీ వల్ల జన్మించాం, క్రమేపీ నిన్ను విడిచిపెట్టేస్తున్నావు, మా ఇష్టమైతే తెరుస్తున్నావు, మళ్ళీ నిన్ను చేరుతామో లేక పతనమవుతామో, కానీ ఎట్టకేలకి చిట్ట చివరికి నీ దగ్గరకు రాక తప్పదు ఎవరికైనా సరే. నేను గృహమేధిని ఇందులో పడి భగ్నం కాదలుచుకోలేదు. బ్రహ్మాత్మకుడైన నీ వచస్సు విని నిన్ను గురించి తపస్సు చేసి నా మనస్సులో నిన్నే ధ్యానించి ఇప్పుడు నీ దర్శనం పొందాను. నీ అనుగ్రహం వల్ల సంసారం నుంచి విముక్తుడనై తిరిగి నీ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ నీ లోకాలికి రావాలని కోరిక. నువ్వు కాలస్వరూపుడివి, నీ అనుగ్రహం వల్ల కాలం నడుస్తున్నది కాబట్టి నీవు తలుచుకుంటే ఈ కోరిక తీర్చగలవు. నీ ఆజ్ఞాచక్రాన్ని అనుసరించవలసిందే కానీ నాకు వేరే ఇంకేమీ లేదు. అంచేత ఏం చేస్తావు నీదే, ఈ జగత్తంతా నీ మాయ చేత నిర్మితమై భ్రమిస్తూ భ్రమణం చెందుతూ తాను ఏం చేయాలనేటటువంటి ఊహని తెలుసుకోలేక కొట్టుమిట్టాడుతూ తాత్కాలిక సుఖభోగాలే శాశ్వతమనుకుని ఆహారాదులు నిద్రాదులు మైథురాదులు ఇవే శాశ్వతమనుకుని అందులో పడిపోతున్నది. అటువంటి భ్రమణశీలమైన పరమ అపవిత్రమైన ఈ సంసారం అనేటటువంటి చక్రం నుంచి బయటపారేవయ్యా. కామాభిభూతమైన పశుప్రాయులమైన ఈ జనాలను అనుగ్రహించు. నాకు మరే వద్దు, నీ దివ్యమైన పాదపద్మముల నీడలో చల్లగా నివసించని. నీ గుణ కథన సుధాస్వాదన రుచిరలహరి నిరసిత సకల దేహధర్మములైన భవద్భక్త జనాయుర్హరణ సమర్థంబు కాకుండు. మృత్యు ఉన్నది, నీ వల్ల పుట్టింది. ఈ మృత్యువు కాలం రాగానే వాడిని చంపేస్తోంది. కానీ ఎవడిని చంపుతుంది? ఎవడు నీ గురించి ఆలోచించడో వాడిని చంపుతోంది. వాడి జీవితం వ్యర్థంగా పోతోంది. కానీ నిరంతరము నీ గుణములే తలుచుకుంటూ, నీ కథలే వింటూ, నీ అమృతం వంటి కథలను గురోలుతూ, అతి పవిత్రమైన నీ పాదపద్మాలను ఆశ్రయించే భక్తులకు ఇక మృత్యు ఉండదు. అంటే పుట్టరు వాళ్ళు, పుట్టని వాడికి మృత్యు ఎక్కడిది? పునర్జన్మలేనటువంటి ఆయుర్హరణం కానటువంటి లోకాన్ని పొందుతాడు. మృత్యువు వాడిని ఏం చేయలేడు. అదిగో మృత్యువు రాకుండా ఉండేటటువంటి పరమ పవిత్ర స్థితిని పొందడానికి ప్రయత్నం చేయడం కోసమే ఈ తపస్సు చేశాను, నీ పాదాశ్రయుణ్ణి చేసుకోనను. అనఘా అనఘా ఒక్కడవయ్యు ఆత్మకృత మాయాజాత సత్వాదిశక్తి నికాయ స్థితి ఈ జగజ్జనన వృద్ధి క్షోభహేతు ప్రభావ నిరూఢిల్దగుదు ఊర్ణనాభిగతి విశ్వస్తుత్య సర్వేశ నీ ఘన లీలా మహిమార్ణవంబు గడవంగా వచ్చునే ఏరికిన్. ఓ పరమ పుణ్యాత్ముడా వాసుదేవ, ఏకైక స్వరూపుడవు ఏకో నారాయణ అన్నారు. ఉన్నది ఒక్కటే నారాయణ స్వరూపం అట. అటువంటి వాడు ఒక్క పరబ్రహ్మానివి. నీ ఆత్మకృతమైనది ఈ లోకాలు, ఇన్ని పురుషులు ఇన్ని స్త్రీలు, ఈ జగత్తంతా ఒక్కడవే అయిన నువ్వే ఇన్ని రకాలుగా అయ్యావు. ఒక్క తీగకి అనేక ఫలాలు కయ్యడం లేదు, ద్రాక్ష పళ్ళు. అలాగే అటువంటి సృష్టి స్థితిలయాలు మూడింటికి మూల పురుషుడవైన నీవు, జగత్తు యొక్క జననము వృద్ధి లయము మూడింటికి మూల పురుషుడవైన నీవు, సాలెపురుగు ఏం చేస్తుందంటే తన బొడ్డులోంచి ఆ బొడ్డులోంచి దారం బయటికి తీస్తుంది, మళ్ళీ లోపలికి లాగేసుకుంటుంది. చూడండి మీరు ఇలా వేళ్ళాడి మళ్ళీ పైకి వెళ్ళిపోయినప్పుడు ఈ దారం మళ్ళీ దాని బొడ్డులోకి వెళ్ళిపోతుంది. నువ్వు కూడా నీ నాభిలోంచి తామరపు బయటికి తీసుకొచ్చి సృష్టి అంతా చేసావు. అంతే కదా స్వామి ఏం చేస్తాడు, నాభిలోంచి తామరపు రావడంతో సృష్టి, మళ్ళీ ప్రళయకాలంలో ఆ తామరపు రివ్వులు లోపలికి వెళ్ళిపోతుంది. అంటే సాలెపురుగు దారం బొడ్డులోంచి తీసి వెళ్ళి లోపలికి లాగేసుకున్నట్టు నువ్వు కూడా ఈ తామరపు బయటికి తీసుకొచ్చి లోపలికి లాగేసి సృష్టి చేస్తున్నావు, మళ్ళీ లాగేస్తున్నావు. ఎంత విచిత్రం ఇది! నీ మహామాయని ఎవడు తెలుసుకోగలడు? ఎక్కడి నుంచి వస్తున్నది, ఎలా వెళ్ళిపోతుంది? ఈ మహామహిమని విషయాన్ని జీవి అన్నవాడు సామాన్యుడు తెలుసుకోగలడా? తెలుసుకోలేడు. దేవ, శబ్ద రూప రసస్పర్శ గంధాదులతో కూడినటువంటి ఈ చరాచర జగత్తు యొక్క లీల అజ్ఞాని అయిన మానవుడు తెలుసుకోగలడా? మమ్మల్ని అనుగ్రహించడానికి నీవు ప్రత్యక్షమయ్యావు, కానీ లేకపోతే నీ రూపాన్ని ఎన్నేళ్ళు తపస్సు చేసినా నేను చూడగలనా? అయినా అనుగ్రహించడానికి నీవు ఇలా కనపడుతూ ఉంటావు, కానీ భక్త సులభుడమైన నిన్ను భక్తితో తప్ప మరొక రకంగా పొందగలమా? నీ మాయతో సంచరించే నీకు నమస్కారం అని ఈ ప్రకారంగా స్తుతించగానే సరోజాక్షుడు ఆనందం చెందాడు. వినతానందన కంధరోపరిచరద్వ్రాజమానాంగుడు అనురాగస్మిత చంద్రికా కలిత శోభాలోకుడున్నై మునీంద్రుని. కారుణ్య మలర్ప చూచి పలికన్ రోచిష్ణుడై వ్రేల్మిడిన్. ఇలా స్తుతించిన తర్వాత వాసుదేవుడు మోదించి ఓ చేతిని గరుత్మంతుని మీద పెట్టి చిరునవ్వు వెన్నెలను కురిపిస్తూ కరుణాస్వరూపుడై ప్రేమతో ధగధగ మెరిసిపోతున్న ముఖంతో అతని కేసు చూసి, మునీశ్వర కర్దమ ప్రజాపతి, బ్రహ్మ మానస సంకల్పం వల్ల జన్మించిన నీవు ప్రజాపతివి, ఉదారుడవు, అయోనిజుడవు, ఏ కోరిక నీ మనస్సులో పెట్టుకొని ఎంత భక్తి శ్రద్ధలతో నన్ను సేవించావో ఆ కోరిక నీకు తీరుగాక, నీవు మోక్షం పొందుతావు, ఈ జన్మ తర్వాత నీకు పునర్జన్మ లేదు కాదన్ను, కానీ నీవు ప్రజాపతి అయ్యావు అంటే బ్రహ్మదేవుడు సృష్టి చేయడానికి తనకి సహాయకారుడుగా నిన్ను సృష్టించాడు, నువ్వు ఆ సృష్టి చేయడం మాని ఇక్కడ తపస్సు చేసుకున్నావు, బ్రహ్మ ఏ పని మీద సృష్టించాడో ఆ పనికి అస్తే అర్థమైపోయింది, నువ్వు అంచేత మోక్షానికి రావాలంటే ఆ పని పూర్తి చేయాలి, ఎవడి పని వాడు పూర్తి చేయకపోతే వాడు మోక్షానికి వెళ్ళలేడంతే. ఎంత రుణం ఉన్నా మోక్షం పొందలేవు, అటువంటిది నీవు బ్రహ్మ రుణం తండ్రి రుణం తీర్చుకోకుండా ఎలా కుదరతావు? ఈ లోకంలో మూడు రుణాలు ఉన్నాయి, మాతృరుణం, పితృరుణం, గురు రుణం. ఈ మూడు రుణాలు తీర్చుకోవాలి. ఈ మూడు రుణాలు తీర్చుకోగలవంటే తీర్చుకోలేవు, కానీ యథాశక్తి చెయ్యాలి. తల్లి కన్నది కాబట్టి ఆవిడ మరణించేదాకా ఆవిడ ప్రేమగా చూడవలసింది, ఆవిడ తిట్టే హక్కు లేదు, ఆవిడ పూజించవలసింది, ఎవరికైనా సరే కూతురు లేదు కొడుకు లేదు చూడవలసింది. తండ్రిని అంతే, దేహమిచ్చాడు భుక్తినిచ్చాడు, అసలు ఏమీ పెట్టకపోయిన నీచుడైనా తండ్రిని సేవించాలి, ఇంకా గొప్పవాడైతే బాగా సేవించాలి. వారి రుణం కూడా యథాశక్తిగా సేవ చేసి తీర్చుకోవాలి. మూడోవాడు గురుడు, ఆచార్యుడు, అసలు భగవంతుని యొక్క నామస్మరణం ఇచ్చిన వాడు ఉత్తముడు. ఇటువంటి వాడికి ఏమిస్తే రుణం తీరుతుంది. కాబట్టి ఏమవ్వకుండా దండం పెట్టిపోతున్నారు కొంతమంది, నాకు అది వేరే విషయం, అలాగని కాదు, కానీ వారి రుణం పరిపూర్ణంగా తీర్చుకోలేమని అర్థం అన్నమాట. అంచేత భగవంతుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఈ మూడు రుణాలు యథాశక్తి తీర్చుకోవాలి. నువ్వు నీ తండ్రి, గురువు, ప్రజాపతి అయిన బ్రహ్మదేవుడు నిన్ను ప్రజలను సృష్టించడానికి సృష్టిస్తే ఆ పని మాని తపస్సు చేసావు, తపస్సు వల్ల ఫలితం వస్తుంది, కానీ రుణం తీరాలి. కాబట్టి నువ్వు సృష్టి చెయ్యి. స్వయంభూమని అనే మనువు పుట్టాడు పూర్వం. ఆ మనువు శతరూప అనేటటువంటి ఆవిడ పెళ్లి చేసుకుని సప్తద్వీప వసుంధర వలయం భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్నాడు. అతనికి ఇద్దరు కొడుకుల తర్వాత ఒక కుమార్తె పుట్టింది. ఆ కుమార్తెకి దేవహూతి అని పేరు. అటువంటి ఆ దేవహూతిని నీకిచ్చి పెళ్లి చేయడం కోసం వస్తున్నాడు. నీకంటే నీకని కాదు, ఆయన ఉద్దేశం ఏమిటంటే తన కూతురికి మంచి సంబంధం చూడాలి. సహజంగా ఎవడైనా సరే తండ్రి ఎప్పుడు కూతురికి మంచి సంబంధం చూడాలనుకుంటాడు. అమ్మాయి పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేలా ఉన్నా మా అమ్మాయికి మంచి అందంగా ఉండే వరుడు కావాలి, కాస్త ఏదో ఓ 50 ఎకరాలో ఓ 25 కారులో ఇలా ఈ సంబంధం కోరుకోవడం తప్పులేదు ఎవరికి వాళ్ళు. అంటే తండ్రి ఎప్పుడూ కూతురు గొప్పగా ఉండాలని కోరుకుంటాడు. అతడు కూడా అలాగే మంచి సంబంధం కోసం తిరుగుతున్నాడు. నేను అతనికి చెబుతాను నీకిమ్మని, నా సంకల్పం వల్ల నారదుడు వెళ్ళి అతనికి ఉద్బోధిస్తాడు. ఆ నారదుని యొక్క ఉద్బోధన వల్ల ఇక్కడికే వస్తాడు. ఆమెను తీసుకో, సేకరించు నీ భార్యగా. ఆవిడ సామాన్యురాలు కాదు, నీకు అనురూప వయస్సీల సంకల్ప గుణాకరయైన నీకు సమానమైన రూపం. నువ్వు ఎంత అందంగా ఉన్నావో ఆవిడ అంత అందంగా ఉంటుంది, నీ వయస్సుకి తగినది, శీలంలో నీకు సాటి, గుణాలు కూడా కలిసిపోతాయి. గుణాలు కలవకపోతేనే పెద్ద ఇబ్బంది. ఇక్కడ ఈ లోకంలో భార్యాభర్తల మధ్య వచ్చే గందరగోళాలకు కారణం అంతే. పెళ్ళి 50 ఏళ్ళు అయ్యాక ఈ దిక్మాలాడికి ఇచ్చి పెళ్లి చేశాడండి మా నాన్న అని తిట్టేవాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. 50 ఏళ్ళు అయింది, నాకు ఒక ఆవిడ వచ్చి మొరపెట్టుకుంది, మా బావకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారండి, మధ్యలో ఈయన వచ్చారండి, ఈయనకి ఇచ్చేసారండి. 1936లో అయిందండి పెళ్లి. 36 అంటే ఇప్పటికి ఎన్ని ఏళ్ళు చెప్పండి, అక్కడ 64 ఇయర్స్ అయిపోయింది, 54 ఏళ్ళు 64 ఏళ్ళు మరి ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మా బావకి ఇచ్చి పెళ్లి చేద్దాం. ఆ బావ తెచ్చేపోయాడు ఇప్పుడు, వాడికి ఇచ్చేద్దాం అనుకున్నారండి. ఆయనకైతే 100 ఎకరాల పొలం ఉందండి, కారు ఉందండి, ఈయనకి ట్రాక్టర్ డ్రైవర్కి ఇచ్చి పెళ్లి చేశారండి. రోజు కంప్లైంట్, ఏమమ్మా నీకు కూడా 80 ఏళ్ళు దాటిపోయాయి కదా, ఇంకెందుకు వచ్చింది, ఎంత గించుకున్నా బావ బతికొస్తాడా అంటే వింద ఆవిడ, రోజు గొడవ. ఇలా ఒక్కొక్క దురదృష్టం. కాబట్టి
శీలము గుణము కూడా కలిసి ఉండాలట. అంటే ఇద్దరు మనస్సును కలవాలి. అది అలా కలుస్తుంది ఆవిడ. లేకపోతే జీవితాంతం పెద్ద అశాంతి. అటువంటి కుమార్తెను నీకు ఇచ్చి పెళ్లి చేస్తాడు. భవదీయ మనోరథంబు సిద్ధించు, నీ మనస్సులో కోరిక తీరుతుంది. నను చిత్తంబున సంస్వరింపుచుండు నమ్ మనుకన్యక నిన్ను వరించి భవద్ధీర్యంబు వలన అతి సౌందర్యవతులైన కన్యలను తొమ్మంట్రగను. ఆ సౌందర్యవతి మహాపతివ్రత నిన్ను పెళ్లి చేసుకుని నీ వల్ల 9 మంది కుమార్తెల్ని కంటుంది. ఆ 9 మంది వల్ల అశేషమైన ఋషీశ్వరులు వాళ్ళు జన్మిస్తారు. నా శాసనం వల్ల నువ్వు ఈ విధంగా సంతానోత్పత్తి చేసి తదనంతరం నీకు పిల్లలు పుట్టగానే ఈ శరీరాన్ని విడిచిపెట్టడం కోసమని తీర్థయాత్రలకు వెళ్ళి ఎంత వాడైనా తీర్థయాత్రలు చేయాలట, గుర్తుపెట్టుకోండి. వాడి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తీర్థయాత్ర చేయకుండా మోక్షం రాదు. అందుకని ఇంతటి వాణి కూడా ఏమంటున్నాడు, తీర్థయాత్రలు చెయ్యి. అలా చేసి చేసి ఏ ప్రదేశంలో నీకు నచ్చితే అక్కడికి వెళ్ళిపో, అక్కడికి వెళ్ళి చివరిదాకా తపస్సు చేయి, కృశించిపోయి శరీరాన్ని విడిచిపెట్టి యోగాభ్యాసంతో అప్పుడు నిన్ను నా లోకానికి తీసుకుపోతాను. నీకు నీ భార్యకి నేను ఒక కొడుకుగా కూడా పుడతా. కూతుళ్ళు కాదు, 9 మందికి కూతుళ్ళు పుట్టిన తర్వాత కొడుకు కూడా పుడతాట, నేనే పుడతాను. నీ భార్యాగర్భంబు ప్రవేశించి మత్కళాంశంబున సంభవించి నీకు తత్వ సంహితనుపన్యసింతు. నీ భార్యాగర్భంలో కూతుళ్ళ తర్వాత నేను పుడతాను, నా అంశతో పుడతాను. అంటే పూర్తిగా డైరెక్ట్ భగవంతుడు ఎప్పుడు రాడుగా, ఆయన దగ్గర ఉండే 16 కళలలో ఒక కళ కుమారుడిగా పుట్టి నీకు నీ భార్యకి తత్వజ్ఞానాన్ని బోధిస్తాను. ఆ తత్వ అసలు ఈ విష్ణు పురాణానికి హైలైట్ ఆ తత్వజ్ఞానం. కపిలుడు అనే ఋషి పుడతాడు, మొత్తం తల్లికి చెబుతాడు అత్యద్భుతమైన భక్తి యోగం, తత్వయోగం, సాంఖ్యయోగం. అది మాత్రం ఎల్లుండి నుంచో ఆవులెల్లుండి నుంచో మొదలవుతుంది. ఒక అత్యద్భుతమైన ఘట్టం, విని తీరవలసిన ఘట్టం అన్నమాట జీవితానికి. ఒకే ఒక్కసారి అది సాధారణంగా ప్రతివాడు చెప్పాలంటే దాని జోలికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ధ్యాన విషయాలు కదా, కథ అయితే ఆనందంగా వినేయచ్చు. భార్యాభర్తలు చీపురు కట్టెట్టు కొట్టుకున్నారంటే వీళ్ళకి ఎంత ఆనందంగా వింటామో, తత్వజ్ఞానం అనేసరికి మాత్రం కొంత భయం వేస్తూ ఉంటుంది. కానీ అది కూడా విని తీరవలసిన ఘట్టం. మన అదృష్టం వల్ల ఈ పురాణాలు మీ నిజంగా ఎన్నిసార్లు చెప్పుకున్నా తనివి తీరదనుకోండి. మీ అదృష్టం బాగుంది కాబట్టి అమ్మవారు అంబికా రూపంలో ఈ పురాణాలు వినిపిస్తోంది. లేకపోతే చెప్పేవాడు ఎక్కడ, వినేవాడు ఎక్కడ, ముగ్గురం దొరికాం మనం. చెప్పించే దాత, చెప్పే పండితుడు, వినేందుకు శ్రోతలు, మూడు కూడా ధర్మార్థ కామమోక్షాల్లో ఆ కామం తీసేస్తే ధర్మ అర్థ మోక్షములు మూడు లభించినట్టు అనమాట మనకి. మనం చాలా భాగ్యవంతులం విందాం అని ఈ విధంగా విష్ణుమూర్తి ఆ కర్దమునికి వివరించి ఆ కర్దముడు అలా చూస్తూ ఉండగా రన్ మాయమైపోయాడు. ఆ మాయమయ్యే తీరు ఎలా ఉంది అంటే అది ఒక అత్యద్భుతమైన ఘట్టమట. అతుల సరస్వతి సరిదుదంచిత బాల రసాల సాల శోభిత తట తుంగ రంగమగు బిందు సరంబు వినిర్గమించి అంచిత గరుడావరోహణము చేసే తదీయ గరుత్ ప్రభూత రుక్ ప్రతతి విలక్షణ క్రమ విరాజిత సామము వింతు మోదియే. అత్యద్భుతమైన సాటిలేని మేటినది పరమ పవిత్రమైన స్వచ్ఛ జలములతో ఉన్న ఆ సరస్వతి నది ఒడ్డున అప్పటికప్పుడు ఏర్పడిన బిందు సరోవరం దగ్గర ఆ కర్దముణ్ణి దీవించి గరుత్మంతుడి మీద ఎక్కి గరుడా బయలుదేరంటే గరుత్మంతుడు ఇలా రెక్కలు ఎగురుకుంటూ వెడుతూ ఉంటే ఆ రెక్కల నుంచి సామవేదం పుడుతూ ఉంది. ఆ సామవేదం నుంచి సంగీత ధ్వనులు సరిగమ పదనిసలు పుడుతున్నాయి. అటువంటి సామ సంగీత ధ్వనులు వింటూ స్వామి మాయమైపోయాడు. ఏమండి విందు సరస్సు అంటాడు ఏమిటంటే, ఈ భగవంతుడు విష్ణువు ప్రత్యక్షం అవగానే సరస్వతీ నది ఒడ్డున ఉన్నటువంటి ఈ కర్దముడికి కళ్ళమ్మట ఆనంద బాష్పాలు వచ్చి ఆ బిందువులు కింద పడ్డాయట. ఆ బిందువులే బిందు సరస్సు. కళ్ళమ్మట రాలిపోయాయి బిందువులు, నీటి బిందువులు, అంత అద్భుతమైన సరస్సు అయిపోయింది. ఆ సరస్సు నుంచి మాయమైపోయాడు ఆయన. అరిగే వికుంఠధామమున్నకు, అలా వైకుంఠానికి మాయమైపోయాడు. ఆ వెళ్ళిన చాలాసేపటి దగ్గర ఓం ఓం అనే శబ్దం మారుమోగుతూనే ఉందిట. ఆకాశంలో విమానం వెడితేనే కాసేపటిదాకా శబ్దం గుయ్యమంటూ అంటే గరుత్మంతుడి యొక్క రెక్కల శబ్దం ఎలా ఉంటుంది, ఆ సంగీత ధ్వనులు, ఆ పరమ పవిత్ర నామస్మరణం అలా వినపడుతూనే ఉంది. కొంతసేపు స్వామి వెళ్ళిపోయాడు.
అంత సకామనుడైన కర్దముందు అరయ విమోహియై మనమునందును ముందట నచ్చుకోదికల్ పెరిగొనుతుండ తక్షణమా బిందు సరంబునకేయి ఇందిరావరు తలపోయుతుంటే జన్నవంతుడు భక్తినితాంత చిత్తుడే. ఆ విధంగా స్వామి వైకుంఠానికి వెళ్ళగానే ఈ కర్దముడు ఆశ్చర్యపోయాడు. మనస్సలా సంభ్రమంతో ఉండిపోయేదిట. స్వామి వచ్చి వెళ్ళిపోతే తేరుకుంటాం అంత తేలిగ్గా. అలా ఆశ్చర్యపోయి ఏ జగన్నాథుడు ఏమిటి, ఇక్కడికి రావడం ఏమిటి, చెప్పడం ఏమిటి, మాయమౌడు ఏమిటి, ఆ శబ్దం ఇంకా గింగిర్లెత్తుతో చెవుల్లో అని అలా తన్మయత్వంతో ఉండిపోయాడు. రాబోయే విషయం ఆవిడ రావాలి, ఆవిడ పెళ్లి చేసుకోవాలి, సంతాన ప్రాప్తి అయిన తర్వాత నేను తపస్సుకి వెళ్ళిపోవాలి, మోక్షం పొందాలి, ఇంత ఆలోచించుకుంటున్నాడు పాపం. జనవంజుడైన ఆయన భక్తితో హృదయంలో పులకించిపోతున్నట్ట. ఇంతలో అక్కడ స్వయంభవమరు తన భార్య శతరూపతో తన కుమార్తెను కూడా వెంటబెట్టుకుని ఒక విమానం లాంటి రథం ఎక్కాట. మంచి విశాలంగా ఉండే రథం. ఎటువంటి రథం? కనకరథం అట, బంగారు రథం. అది ఎక్కి భార్యతో పాటు బయలుదేరాడు. ఎక్కడ దొరుకుతారా పిల్లలు అనుకుంటూ అలా వెతుకుతూ 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 భువన బ్రహ్మాండములు తిరిగి 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 ఎక్కడా వరుడు దొరక్క వచ్చి వచ్చి ముందట కాంచే అంత బుధ ముఖ్యుడు విష్ణుడు కర్దము దయానముదమెలర్పజోడనయనంబుల రాలిన బాష్పముల్ ధరం బిందువులై వెసంతరగి పేర్చి సరస్వతి చుట్టి పారుటం బిందు సరోవరం బనడి పేర తమర్చిన పుణ్యతీర్థమున్. అలా వచ్చి వచ్చి విష్ణుస్వరూపుడైన స్వయంభూమరుడు తన భార్యతో పిల్లతో పాటు వచ్చి చూశాడు. ఎవరిని? కర్దముణ్ణి చూశాడు. కర్దముడు విష్ణువుని చూడగానే ఆ కర్దముని కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు రాలే. ఆ బిందువులు భూమి మీద పడ్డాయి, సరస్వతి చుట్టూ చుట్టి ప్రవహించాయి. అందుకని దానికి బిందు సరోవరం అని పేరు వచ్చింది. ఈ విధంగా బిందు సరోవరం అని పేరు వచ్చినటువంటి ఆ పుణ్యతీర్థం దగ్గరకు వచ్చాట. అక్కడ ఆ తీర్థయాత్ర స్థలం ఎలా ఉన్నది? ఆ బిందు సరోవరం సరస్వతీ తీర్థం అంటే అందు తమాలసాల వకులార్జున నింబ కదంబ పాటలి చందన నారికేళ ఘనసార శిరీష లవంగ లుంగమాకంద కుచందన క్రముఖ కాంచన బిల్వక పిత్త మల్లికా కుందమూక మంజుల నికుంజములౌతనరారి వెండి తమాల వృక్షాలు చీకటి చెట్లు అంటారు. బృందావనంలో ఉంటాయి, తెగ ఉంటాయి. వకుల వృక్షాలు పొగడ చెట్లు, అర్ధన వృక్షాలు అంటే మద్ది చెట్లు అన్నమాట, నింబ వృక్షాలు, కదంబ వృక్షాలు కడిమి చెట్లు అన్నమాట, పాటలీ వృక్షాలు అంటే గులాబీలు, చందనం గంధపు చెట్లు, నారికేళ వృక్షాలు కొబ్బరి చెట్లు, ఘనసార వృక్షాలు, శిరీష వృక్షం దిరిసిన చెట్లు అన్నమాట, లవంగాలు, లుంగ వృక్షాలు, ఆ తీయమామిడి చెట్లు, ఎర్ర చందన వృక్షాలు, క్రముఖ వృక్షాలు, బంగారపు రంగులో ఉండేటటువంటి వృక్షాలు, బిల్వ వృక్షాలు, వెలగ చెట్లు, మల్లికలు, మొల్లలు, మధుక వృక్షాలు, ఇలా రకరకాల అత్యద్భుతమైన వృక్షాలన్నీ అక్కడే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో ఆ చెట్లన్నీ అక్కడే ఉన్నాయి. ఆ చెట్లకి కొన్నింటికి బాగా మిగలముగ్గిన పళ్ళు ఉన్నాయి, కొన్ని రాలుతున్నాయి, కొన్ని పళ్ళలోంచి రసం కింద కారిపోతుందట, మామిడి పళ్ళ లాంటివి పండిపోయి. అటువంటి అత్యద్భుతమైన ఆ పళ్ళు ఆ పళ్ళ మీద ఆశకొద్ది వచ్చి వాలి ఆ రసం తాగుతున్న పక్షుల యొక్క కిలకిలారావాలతో అత్యంత మధురంగా ఉందట. ఆ పళ్ళు మిగలముగ్గినప్పుడు ఆ రసం రాలుతుంటే ఒక రకమైన సువాసన మత్తెక్కిస్తుందట. అక్కడ అంత బాగుందట. అతి నిశిత చంచుదళ నక్షత నిర్గత పక్వ ఫల రసాస్వాదన మోదిత రాజ సుఖ వచోర్ధ శృతి ఘోషము చెలగ శ్రవణ సుఖదంబగుతు. చిలుకలు వచ్చాయి, రామచిలుకలు బాగా పండి మిగలముగ్గి ఉన్నటువంటి ఆ పళ్ళల్లోంచి కారుతున్న రసం దగ్గరకు వచ్చి ముక్కులు పెట్టి పొడిచి ఆ రసం తాగుతూ ఉంటే ఆనందం వచ్చి ఆ చిలుకలు అరుస్తున్నాయి. ఆ చిలుకల పలుకులు ఎలా ఉన్నాయంటే సామవేదం చదువుకున్నట్టుగా ఉంది. అటువంటి చిలుక పలుకులు వింటున్నాడు ఆ స్వయంభవమరువు. లలితమైన సహకార వృక్షం తీయ మామిడి చెట్టు దగ్గర పంచవత్సరం విప్పి కోకిల ఆ తీయ మామిడి చెట్ల యొక్క చిగుళ్ళు తిని మత్తెక్కి కుహు కుహు అని కూస్తున్నాయి కోకిలలు. అటువంటి కోకిల కుల ఆరావములు ఉన్నాడు ఆయన.
చీకటి చెట్లు అనే చెట్లు ఉంటాయి, ఆ చెట్లు కిందకు ఉంటాయి, ఆ కింద బృందావనంలో శ్రీకృష్ణుడు తెగ విహరించాట. అసలు కృష్ణుడు యొక్క లీలలు అక్కడ చెప్పుకోవాలి ఆ బృందావనంలో. అటువంటి ఆ చీకటి చెట్ల కింద నుంచి నెమిళ్ళు వేటుకొచ్చి పింఛం విప్పాడుతూ ఉంటాయట. అటువంటివి చూచాడు. ఆ బిందు సరోవరం నుంచి బయటకు వచ్చిన రాజహంసలు వయ్యారంగా అటు ఇటు నడుస్తున్నాయట. అదిగో అటువంటి ఆ హంసల్ని చూశాడు ఆయన. ఏనుగులు, పులులు, తోడేళ్ళు, నక్కలు, కుందేళ్ళు, భయంకరమైన ఎలుగుబంట్లు, లేళ్ళు, జింకలు, చమరీ మృగాలు, సింహాలు, అడవి పందులు, ఖడ్గ మృగాలు, గవయ మృగాలు, కోతులు, శరభ మృగాలు, ఒకటే ఒకటి నానా గందరగోళంగా ఉంది ఆ మృగాలతోటి. అటువంటి ఆ పుణ్య ఆశ్రమ భూమి చేరాడు. అక్కడికి చేరగానే తపస్సు చేసి బ్రహ్మచర్య దీక్షతో ఉండి నిరంతరం సూర్యకాంతితో వెలిగిపోతూ జడలు ధరించి మహాద్భుతమైన తేజస్సుతో ఉన్నాడు. రత్నంలాగా ఋషులలో రత్నం, తామర పువ్వుల్లో ఉన్నాయి కళ్ళు. అటువంటి కర్దమ ప్రజాపతిని చూచాడు మనువు. వెళ్ళి భక్తితో ఆయన పాదాలకు నమస్కరించి ఏం చేశాడో రేపటి రోజు కార్యక్రమంలో ముచ్చటించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. తపోదీక్షతో భగవత్తుని సాక్షాత్కారం చేసుకుని ఆయన అనుజ్ఞ మీద స్వయంభవమును యొక్క కుమార్తెను వివాహం చేసుకుని తదనంతరం సంతాన ప్రాప్తి అనంతరం మోక్షం పొందేటట్లుగా అనుగ్రహింపబడి కర్దముడు సరస్వతీ నదీ తీరంలో ఉండగా ఈ స్వయంభవమును తన భార్య శతరూపతో కుమార్తెతో బయలుదేరి ఆ మంచి వరుడి కోసం అన్వేషిస్తూ భూమండలం అంతా తిరిగి వచ్చాడు. వచ్చి వాసుదేవుని అనుగ్రహానికి పాత్రుడై పవిత్రమైన గాత్రంతో ఉన్న కర్దమ ప్రజాపతిని చూచి భక్తి మృక్యను మనువు తత్పాదములకు భక్తితో నమస్కరించాడు. స్వయంభూమును చాలా పెద్దవాడు, తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయడానికి వెళ్ళాడు. అంటే ఎదురుగుండా ఉన్నవాడు కాబోయే అల్లుడు, అల్లుడు కదా ఆశీర్వదించడం పోయి పాదాలకు దండం పెట్టడం ఏమిటి? కన్యాదానం చేసినప్పుడు మాత్రం కాళ్ళు కడగడం తప్ప తక్కిన కాలంలో అల్లుడికి నమస్కారం చెయ్యరు కదా సాధారణంగా. మరి ఈయన వెళ్ళి ఎందుకు దండం పెట్టాడంటే ముందుగా ఋషీశ్వరుడు గనక నమస్కరించాడు, తర్వాత అల్లుడు అయ్యాడు, అది వేరే విషయం. బాలుడయ్యును పూజ్యుండు పండితుండు, పండితుడైతే వాడు ఇంత పిల్లవాడైనా వాడికి నమస్కారం చేయాలి. అందువల్ల వయస్సు కాదు, తాను అతనికి మామ కాబోతున్నప్పటికీ కూడా తొలిగా ఆ ఋషీశ్వరుణ్ణి చూచి శాస్త్ర పద్ధతి ప్రకారంగా నమస్కారం చేశాడు. అతనిలో ఉండే మహిమకి సరస్వతికి నమస్కారం, ఆ పాదాలకు నమస్కరించాట. ఈ విధంగా నమస్కరించాక కర్దముడు ఇంటికి వచ్చిన అతిథికి ఎప్పుడూ ముందు సత్కారం చేయాలి. రాగానే ముందు ఏం చేయాలట? అర్ఘ్యం, పాద్యం ఈ రెండు ఇవ్వాలి. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి, త్రాగడానికి మంచినీళ్ళు ఇవ్వాలి. కాళ్ళు కడుక్కోకుండా వాడు ఇంట్లో ప్రవేశిస్తే ఆ అతిథి వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ వాడి పాదాల ధూళి ఇంట్లో పడి ఇంట్లో అరిష్టాలు కలుగుతాయి. బయట తెగ తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లోకి రాగానే కాళ్ళు కడిగేసుకుని అప్పుడు లోపల కడుగు పెట్టాలి. కాదు నేను ఇష్టం వచ్చినట్టు తిరిగి ఆ కాళ్ళతోటి ఇంట్లో పెడతానంటే అలాంటి వాడు తన ఇంటికి నష్టం తెచ్చుకుంటాడు, ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంటి వాళ్ళకి నష్టం తెచ్చి పెడతాడు. ఒక్క జ్ఞానులు పండితుల్ని మాత్రమే ఇంట్లో అడుగు పెట్టాక అప్పుడు కాళ్ళు వాళ్ళు మనం కడగాలి. కడిగితే వాళ్ళ జ్ఞానానికి సంబంధించిన పాదధూళి ఇంట్లో పడి ఇల్లు పవిత్రం అవుతుంది. మనువు చాలా గొప్పవాడైనా పాండిత్యంలో కర్తముని కంటే తక్కువ వాడి కిందే లెక్క. అందువల్ల అతనికి కాళ్ళు కడుక్కోవడానికి ముందు నీళ్ళు ఇచ్చాడు, కాళ్ళు కడుక్కున్నాక తాగడానికి నీళ్ళు ఇచ్చాడు. తాగినా త్రాగకపోయినా ముందు గ్లాస్తో పట్టుకొచ్చి నీళ్ళు ఇచ్చేయాలి పాత్రతో. తాగుతారా, మంచినీళ్ళు తాగుతారు ఏంటండి అని అడిగితే అసలు ఆ ఇంట్లో మంచినీళ్ళు తాగడం దోషం, అడగకూడదు. శాస్త్ర నియమం ఏంటంటే తాగుతారా అని మంచినీటి విషయంలో అడగకూడదు. ఇంకేదైనా ద్రాక్ష పళ్ళు జ్యూస్ తాగుతారా, బత్తాకాయ రసం తాగుతారా, అప్పుడు అడగచ్చు. అది వాడికి అవతల అడిగి పడచ్చు పడకపోవచ్చు. కనుక జలం మాత్రం రాగానే ఇచ్చేయాలి, అది గృహస్థ ధర్మం. కాదు కూడదు అంటే దానికి ప్రాయశ్చిత్తం ఎవడైనా యమలోకంలో అనుభవిస్తట్టు ఎంత గొప్పవాడైనా సరే. అది శాస్త్రం, నేనేం చేయలేను, అది విష్ణుగురు చెప్పింది. అందువల్ల అర్ఘ్యపాద్యాలు రెండూ ఇచ్చేశాడు, ఆయన్ని సంతోషపెట్టాడు. కూర్చోవడానికి ఆసనం ఇచ్చాట, ఇంటికి వచ్చిన వాడిని కూర్చోబెట్టాలి, ఆసనం ఇవ్వాలి. నిలబెట్టి ఎప్పుడొచ్చా అని మాట్లాడకూడదు. అతిథిని గనక సరే రోజు అస్తమాటు వచ్చిపోయే వాళ్ళని వదిలేయండి, పక్కన పెట్టేయండి. అతిథిగా వచ్చిన వాడిని మాత్రం ఆసనమిచ్చి కూర్చోబెట్టాలి, అలా కూర్చోవడానికి నియమించి. ఆ తర్వాత స్వయంభవం అనుగుతోటి ఇలా అన్నట్ట అనడానికి ముందు విష్ణుమూర్తి యొక్క ఆదేశం గుర్తొచ్చింది. పూర్వోక్తంబైన భగవద్ ఆదేశంబు స్మరించి, అదృశ్యం అయిపోయే ముందు విష్ణుమూర్తి చెప్పిన విషయాలు గుర్తుకొచ్చాయి. నీకోసం స్వయంభూమును వస్తాడు, తన భార్యని కూతుర్ని వెంటబెట్టుకొస్తాడు, ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకొని చెప్పి వెళ్ళాడుగా విష్ణుమూర్తి, అది గుర్తుకొచ్చింది. ఆ తర్వాత స్వయంభూతోటి ఇలా అన్నట్ట, వర గుణాకర భగవద్భక్తి యుక్తుండవైన త్వదీయ పర్యటనమెల్లా శిష్ట పరిగ్రహ దుష్ట నిగ్రహముల కొరకు కదా, పుణ్యపురుష మరియు వనజహితాహిత వహిని సమీర వైవస్సత వార్థిప వాసవాత్మకుడవు హరిస్వరూపుడవైన నీగును మానిత భక్తి నమస్కరింతు అనగా, నీవెప్పుడే నీయు అఖిలలోక జైత్రమగు హేమ మణిమయ స్యందనంబునెక్కి కోదండ పాణివై యుద్ధ సైన్య పద విఘట్టన చే భూమి భాగమగల. ఓ సుగుణాకర స్వయంభవమను, నీ సద్గుణాల గురించి నేను ఇంత పూర్వం విని ఉన్నాను. నీవు వాసుదేవుణ్ణి ఆరాధించావు, ఆ భగవంతుడు నీ భక్తికి మెచ్చుకొని అనేక వరాలు ప్రసాదించాట నీకు. నిరంతరము భగవద్భక్తి కలిగి ఉన్న నువ్వు దేశమంతా తిరుగుతూ ఉంటావట. ఏ రకంగా తిరుగుతావు? బంగారంతో మణులతోటి తాపడం చెయ్యబడిన ఒక రథం ఉన్నది. అత్యద్భుతమైన ఆ రథానికి నాలుగు గుర్రాలున్నాయి. అటువంటి దివ్య రథం మీద ఎక్కి తిరుగుతావు. ఆ దివ్య రథం ఆకాశంలోనూ ఎగురుతుంది, నేల మీద ఎగురుతుంది, అగ్నిలోకి వెళ్ళినా ఆ రథానికి ఏమీ కాదు. ఆ రథాన్ని నీకు సాక్షాత్తు నారాయణుడు ఇచ్చాడట. దాంతోపాటు పెద్ద విల్లు కూడా ఇచ్చాడు, ధనుస్సు కూడా. చాలా పెద్ద కోదండం అది. ఈ కోదండం ధరించి ఈ రథమెక్కి నువ్వు భూమండలమే కాదు ఎక్కడైనా తిరుగుతావట. నువ్వు రథం మీద పెడుతూ ఉంటే ఆ రథ చక్రాల ఘట్టనలతో నేల అదిరిపోతూ ఉంటుందిట, వణిగిపోతుంది, కంపించిపోతుంది భూమి. ఎందుకు తిరుగుతావు నువ్వు? సమస్త లోకాలు ఈ రథం మీద అంటే ఉత్తునే తిరగడం కాదు, లోకములో దుష్టజనుల్ని నిగ్రహించడానికి, శిష్టులైన వాళ్ళని ధర్మాత్ముల్ని కాపాడడానికి, దేవాలయాలలో ప్రతిష్ట చేయించడానికి, భగవద్భక్తులందరినీ రక్షించి లోకంలో యజ్ఞాలు భగవన్ నామ సంకీర్తనాలు మొదలైనవి కొనసాగడానికి తప్ప సరదాగా తిరుగుతావా? ఉంది కదా నీ రథం మీద అటు ఇటు తిరిగే కాలక్షేపానికి తిరిగేవాడవు కాదు. దుష్ట నిగ్రహం, శిష్ట రక్షణం, అదిగో అందుకు వెడతావు. అంతేకాదు, భగవంతుడు వాసుదేవుడు నిన్ను సృష్టించినప్పుడు నీకు బ్రహ్మశక్తి, అగ్నిశక్తి, వాయుశక్తి, ఆకాశశక్తి, భూశక్తి ఇలా సమస్త శక్తులు నీలో కలిపాడు. అందువల్ల నువ్వెవరివి? వరస పెట్టి బ్రహ్మ, వహిని, సమీర, యమ, కుబేర, వరుణ, ఇంద్ర, హరి, హర స్వరూపుడు నువ్వు. వీళ్ళందరి లక్షణాలు నీలో ఉన్నాయి. కాబట్టే మహామనువై లోకాన్నంతటినీ ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తూ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ధర్మాన్ని నిలబెడుతున్నావు. నీకిప్పుడు నేను నమస్కరిస్తున్నాను. ఎందుకు నమస్కరిస్తున్నానంటే లోకంలో ధర్మం నిలబెట్టడానికి పర్యటిస్తున్నావు కనుక. ధర్మాన్ని నిలబెట్టడానికి ఎవడు తిరిగితే వాడికి దండం పెట్టి తీరాలి. అందువల్ల ఆనందంగా నేను నీకు భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నాను. ఒక్కరోజు నువ్వు పర్యటన ఆపేస్తే ఏమవుతుందో తెలుసా? దొంగలకి ధైర్యం పెరుగుతుంది, నీచులు పెట్రేగిపోతారు. అందుకే కాబోలు ప్రతిరోజు గ్రహం ఎక్కి ఎంతో కొంత దూరం పర్యటిస్తూ ఉంటావు. తరణింబోలి చెరింపకున్న ఘన నిద్రం బొంది ఎందేని భూవర పద్మోదర కల్పితంబులగు ఈ వర్ణాశ్రమోదార విస్తర పాధోనిధి సేతుభూత మహిత ఆచారక్రియల్ దప్పి శంకరమై చోరభయంబునన్ నిఖిల లోకంబుల్ నశించుంచుమీ. ఓ మహానుభావ, నువ్వు సూర్యుడిలాగే ప్రతిరోజు తిరగకపోతే, సూర్యుడు ఎప్పుడైనా తిరగవలసింది, ఒక్కరోజు ఆగిపోయాడంటే లోకం ఎంత ఇబ్బంది పాలవుతుంది. సూర్యుడిలాగా నువ్వు కూడా ఈ రథం ఎక్కి భూమండలం పర్యటన చెయ్యకపోతే, ఎక్కడ నువ్వు నిద్రపోతే దానివల్ల ఏమవుతుంది? బ్రహ్మదేవుని చేత కల్పించబడిన ఈ వర్ణాశ్రమాచారాలన్నీ నాశనం అయిపోతాయి, సంకరం ఏర్పడుతుంది, వర్ణ సాంకర్యం ఏర్పడుతుంది. అతి భయంకరమైన ఈ దొంగలు నీచులు ప్రబలుతారు, భగవత్తుని యొక్క విరోధులు నాస్తికులు బయలుదేరుతారు. విశాలమైన సముద్రం చుట్టూతా పరివేష్టింపబడిన ఈ భూమండలం ఉన్నదే ధర్మం తప్పిపోతుంది, ఆచార వ్యవహారాలు మహితమైన లక్షణాలు పోతాయి, చోరభయం పెరుగుతుంది, నిఖిల లోకాలు నశించిపోతాయి. అటువంటి నువ్వు లోకంలో ధర్మ సంస్థాపన కోసం విష్ణుమూర్తి ఔస్యంతో ఈ రథమెక్కి తిరుగుతూ ఉంటావు. నీకు మేము ఇప్పుడు ఏం చేయగలం అని పలికి, ఇక్కడికి ఎందుకు వచ్చావు? కారణం లేకుండా సరదాగా తిరగరు కదా మీ బోటి వాళ్ళు. భవదాగమ నంబరుకు నిమిత్తం వెయ్యది, మీ రాకకు గల కారణమేమిటి అనగానే, సమస్తమైన కర్మలు ఆచరిస్తూ ప్రతిరోజు ఉదయం లేచి లేవగానే సంధ్యావందనం చేస్తూ సూర్యదేవుడికి నమస్కరిస్తూ అగ్నిహోత్రం వ్రేలుస్తూ అతిథులకు భోజనాలు ఇస్తూ భగవంతుడైన విష్ణువుని కూడా ప్రసన్నం చేసుకున్న నిత్య కర్మానుష్ఠానుడైన ఆ మునీంద్రుణ్ణి, కర్దమ ప్రజాపతిని చూచి భక్తితో వినయంతో ఇలా పలికాడు స్వయంభూడు. వినయంగా మాట్లాడేటప్పుడు తల ఎగరేసి మాట్లాడకూడదు గనక, ఎంత మనువైనా వినయంగా నమస్కరిస్తూ ఇలా అన్నట్ట. ఏమని? సరసి జగర్భుడు తన్నచే విరచితమైనట్టి వేద వితతుల నెల్లన్ ధరవెల్ల ఇల్చుటకై బుధవర మిమ్ముంతన ముఖంబు వలన సృజించెన్. ఓ బ్రాహ్మణోత్తమ, బ్రహ్మదేవుడు నాలుగు ముఖాల్లోనూ నాలుగు వేదాలు వల్లిస్తూ ఈ వేదములు లోకంలో వ్యాపింపచేయించాలనుకున్నాడు భూలోకంలో. ఈ నాలుగు వేదాలు భూలోకంలో వ్యాపింపచేయడం కోసం తన ముఖం నుండి, ఇదిగో నిన్ను సృష్టించాడు బ్రహ్మ మానస పుత్రుడవు ప్రజాపతివైన నిన్ను తన ముఖంలో సంకల్పమాత్రంలో సృష్టించాడు. బ్రహ్మ ముఖం నుంచి ఆవిర్భవించావు, బ్రాహ్మణుడు అని పిలువబడ్డావు. దురిత స్వరూప పాటచ్చరపీఠం బొందకుండ సకలక్షోణిల్ పరిపాలించుటకైమము నరవింద భవుండు భుజములందు సృజించెన్. నీవు వేదం చదువుతూ ఉంటే ఆ వేదాన్ని రాక్షసులు అపహరించకుండా, అధర్మం ప్రబలకుండా, పాటచ్చరులు అంటే దొంగల చేత లోకం పీడింపబడకుండా ఉండడం కోసం, పాప భయంతో భూమి వణికిపోకుండా ఉండడం కోసం, ఈ భూమండలాన్ని పరిపాలించి ధర్మరక్షణ చేయడం కోసమని భుజముల నుంచి మమ్మల్ని సృష్టించాడు ఆ బ్రహ్మదేవుడు. అటువంటి ఆ బ్రహ్మదేవుడికి క్షాత్రధర్మంతో చేతుల నుంచి పుట్టి మంచి పరాక్రమవంతుడినై భూలోకంలో దుష్ట శిక్షణ చేస్తూ ప్రబలి ఉన్నాను నేను. హరిస్వరూపుడమైన నిన్నిప్పుడు దర్శించడానికి గల కారణం ఒకటున్నది, అదేమిటంటే భవత్పాద కంజ కింజల్క పుంజ రంజితంబై మదీయ మస్తకంబును తావక వచన సుధా పూరితంబులి శ్రవణంబులును మంగళాకరత్వంబుల సాఫల్యత్వంబును పొందే. నీ అత్యద్భుతమైన తామర పువ్వులు లాంటి కాళ్ళల్లోంచి వస్తున్న దుమ్ము తగిలి నా నెత్తి పవిత్రమైంది. నీ పాదాల కింద ఉండే దుమ్ము నా శిరస్సు మీద ధరించాను, అందువల్ల శిరస్సు పవిత్రమయ్యింది. అమృతం వంటి నీ వాక్కులు వింటూ ఉంటే చెవులకు ఆనందం కలిగింది. మంగళమైన నీ రూపం చూడటం వల్ల నా కళ్ళు ధన్యత్వం పొందాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే నా జీవితం కృతార్థత వహించింది ఈనాడు పరమోదారుడవైన నిన్ను దర్శించడం వల్ల. సరే, నేను కృతార్థుణ్ణి, ఎందుకు వచ్చానో నీకు తెలియంది కాదు, అయినా చెప్పాలి. నాకు కుమార్తె మీద చాలా ప్రేమ, ఈ కూతురు నా కూతురే. ఈమె మీద ప్రేమ వల్ల నాకు దుఃఖం పెరిగింది. ఏమిటి దుఃఖము అంటే, కూతురు మీద ప్రేమ ఉన్న తండ్రికి గొప్ప అల్లుడు దొరకాలని, ఆ అల్లుడు ఎప్పుడూ కూతురు చేతుల్లోనే చెప్పు చేతల్లో ఉండాలని, అవసరమైతే తన కూతురు అల్లుడిని రెండు టపాటపా నెత్తి మీద ఇచ్చినా పర్వాలేదు కానీ అల్లుడు గారు మాత్రం ఎదురు తిరిగి కూతురుని ఏమి అనకూడదని, ఇలాంటి లక్షణాలు సహజంగా తండ్రికి ఉంటాయి. అలాగే నాకు కూడా ఇప్పుడు ఆ కూతురు మీద ఉండే స్నేహం పెరిగిపోయి దుఃఖంగా మారింది. మంచి వరుడు లభించునా లేదా, వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడా కాడా, తీరా చేసి పెళ్లి చేస్తే నా కుమార్తెను ఎలా చూస్తాడు, ఇటువంటి లక్షణములతో దుహితృ శ్రేహజ దుఃఖ పరిక్లిన్నాంతఃకరణుండనై ఆ కూతురు మీద వ్యామోహం వల్ల దుఃఖం పెరిగి మంచి అల్లుడిని వెతుక్కుంటూ ఆ హృదయం మధ్య మధ్యలో బెంగపట్టుకునేదిట, ఏమో రా బాబు ఎలాంటి వాడు వస్తాడోనని అలా తిరుగుతున్నా. సకల దేశాలు తిరిగి అలసిపోయి వచ్చాను, ఇక నా విన్నపం నువ్వు విను. ఇప్పుడు ఇక్కడికి నీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే, అన్ని చోట్ల తిరిగి నీరసపడి నీ దగ్గరికి ఎందుకు వచ్చాను అంటే, దానికి కారణం ఏమిటంటే, వరయోగీశ్వర దేవభూతియను ఈ వామాక్షి మత్పుత్రి తా వరలావణ్య గుణాఢ్యులం వినయు ఎవ్వారిన్ మదింగోరదు ఆతురయై నారదు పంపునల్ మిమువరింతున్నంచునే తెల్చే ఈ తరుణీ భిక్ష పరిగ్రహింపుము శుభోదాత్త క్రియాలోలతన్. ఓ మహాయోగీశ్వర, ఈ నా పక్కనున్న అమ్మాయి నా కూతురు దేవహూతి, మహాసౌందర్యవతి అని వేరే చెప్పక్కర్లేదు. సరే, తండ్రికి ఎప్పుడు కూతురు అలా ఉన్న అందంగానే ఉంటుంది. లోకం నా ఎదురుగుండా చెబుతున్న మాట ఆవిడ సుందరి అని. సంస్కారవతి, ఎందరో గుణవంతులు సంపన్నులు వచ్చి ఆమె వివాహం చేసుకోవాలని కోరినా ఎవరినీ కోరుకోలేదు. ఒకరోజున నారద మహర్షి వచ్చాడు, అమ్మా ఈ మామూలు మానవులు ధరిస్తే ఏమిటి ఉపయోగం? ఇవాళ్ళు ఉంటే రేపు పోయేవాళ్ళు అత్యద్భుతమైన జ్ఞానం కలిగి భగవంతుడినే పుత్రుడిగా పొందబోయే భాగ్యవంతుడు ఒకడున్నాడు, కర్దమ ప్రజాపతి, బ్రహ్మ మానసపుత్రుడు, మహోత్కృష్ట చరిత్రుడు. అంతటి ఉత్తముడైన కర్దముణ్ణి వరిస్తే నీ కడుపున విష్ణు పుడతాడు, దానివల్ల లోకానికి మేలు దొరుకుతుంది, నీకు మేలు దొరుకుతుంది, నీకు జ్ఞానోపదేశం చేస్తాడు ఆ కుమారుడు. అందుకోసం వ్రతం చెయ్యమనగా ఈ నా కుమార్తె నిన్ను భర్తగా పొందడం కోసం 12 నెలలు వ్రతం చేసింది. ద్వాదశ మాసం వ్రతం అంటారు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పదార్థంతో విష్ణువుకి అర్చన చేయటం, ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పదార్థం విడిచిపెట్టి భోంచేయటం, ఇలా ఒక నెల ఒక కూర ఓ పప్పు ఇలా విడిచిపెట్టి భోంచేయటం ద్వాదశ మాస వ్రతం. మంచి భర్త కావడం కోసం కన్యలు చేస్తారు. పెళ్ళైన తర్వాత దిక్కుమాలిన భర్త రోజు మొత్తుతూ ఉంటే మంచి భర్త లభించడం కోసం భార్యలు చేస్తారు. అటువంటి ఆ వ్రతాన్ని నా కుమార్తె చేసింది. ఆ తర్వాత నిన్నే వరిస్తాను అని ఆ వ్రత ఫలితంగా ఎదురు చూస్తున్నది. అటువంటి నా కూతుర్ని నీకు ఇస్తా, ఈ దుహిత్ర హస్తాన్ని నువ్వు స్వీకరించు, నీకు శుభం కలుగుతుంది. అమరిన గృహమేధిక కర్మములకు అనురూపగుణ విరాజిత శీల క్రమమున తనరిన తరుణిం ప్రమదమున వరింపుమయ్య భవ్య చరిత్ర. ఈవిడ స్వచ్ఛమైన గృహమేధి లక్షణములు కలిగింది. సంసార స్త్రీకి ఉండవలసిన అన్ని లక్షణాలు ఉన్నాయి. నీవు కూడా గృహస్థాశ్రమంలో ప్రవేశించి నిత్య కర్మానుష్ఠానం చేయాలనుకుంటున్నావు. ఒక గృహస్థు ఏ పనులు చేయాలో ఆ పనులకు గృహస్థ జీవిత లక్షణాలు అంటారు. అలాంటి పనులన్నీ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. వాటికి మా అమ్మాయి అయితే నీకు సరిపోతుంది. నువ్వు యజ్ఞం అంటే యజ్ఞానికి చితుకులు తెస్తుంది, మడినీళ్ళు కావాలంటే మడినీళ్ళు తెస్తుంది, నివేదన కావాలంటే నివేదన చేసి పెడుతుంది, ఏం కావాలంటే చేస్తుంది. అంచేత మంచి రూపం గుణము వీటితో శీలంతో ఉన్న ఈ అమ్మాయిని వివాహం చేసుకో, వరించు అనగా ఎంత విరక్తుడైనా సరే తనంత తానుగా కన్య వచ్చి వరించి పెళ్లి చేసుకో అంటే చేసుకుంటాట. అటువంటిది నువ్వు ఎలాగో విష్ణుమూర్తి యొక్క ఆజ్ఞ పుచ్చుకొని గృహస్థాశ్రమంలో ప్రవేశించాలనుకుంటున్నావట, అటువంటి నీవు ఇటువంటి మహాసుకువారిని స్వీకరించకుండా ఎలా ఉంటావు? వినుము, ఫలారంభుడు కృపణుని అడిగిన తన యశంబును తన మానంబును చెడుగావున తగనీ వెనయ వివాహే చెదగుట ఎరిగి ఇచ్చటకు. ఎవడైనా ఫలితం కోరుకునేవాడు దాతను అడగాలట. పిసిని కొట్టాడు ఎన్నిసార్లు చెప్పిన ఒకటే. కృపణుడు అంటే వ్యామోహము పిసిని కొట్టుతనం ఉన్నవాడు. వాణ్ణి నువ్వు 100,000 సార్లు చెప్పు, 1 రూపాయి ఇవ్వడవాడు పొరపాటున, ఎన్ని అనౌన్స్మెంట్లు చేసినా ఉపయోగం లేదు. అంచేత ఆ పిసిని కొట్టుని అడిగి లోభిని అడగడం సుతదండుగా. అలా అడిగితే ఏమిటిట, కృపణుని అడిగిన ఒకవేళ పిసిని కొట్టుని అడిగామనుకోండి, త్యాగగుణం లేనివాడిని అడిగితే ఏమిటి నష్టం? తన యశంబును కీర్తి పోతుందిట. రోజు అడుగుతున్నాడు రా అనుకుంటాడే తప్ప, దుష్ప్రచారం చేస్తాడే తప్ప, పైపెచ్చు డబ్బు ఇవ్వడం సరిగదా, చెట్ట ప్రచారం చేస్తాడు. కాబట్టి లోభిని అడగడం వల్ల ధనము రాలదు, పైపెచ్చు అపకీర్తి వస్తుంది, తన మానంబును చెడు తన గౌరవం పోతుంది. ఏ చక్కగా టీవీగా ఉండవలసిన వాడు 10 సార్లు అడగ తప్పట్ల, అడిగితే వాడి దగ్గర నుంచి వచ్చేది లేదు. కాబట్టి లోభిని అడగడం అంతే శుద్ధ దండుగా. కాబట్టి పెళ్లి చేసుకోవాలి అని కోరిక ఉన్నవాడు ఆ పిల్లని ఇస్తారనే నమ్మకం ఉన్న వాళ్ళని అడగాలి, లేని వాళ్ళని అడగకూడదు. అలాగే వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నవాడికి కూతుర్నివ్వాలి. చేసుకుని నేను అడవికి వెళ్ళి ముక్కు మూసుకు తపస్సు చేసుకుంటాననుకున్న వాడికి పిల్లనిస్తానన్న సుతదండుగా. నువ్వు ఇప్పుడు తపస్సు నుంచి బయటకు వచ్చి వివాహం చేసుకోవడానికి ఎదురు చూస్తున్నావు అని తెలిసే వచ్చాను నేను, ఎరిగి ఎచటకి తెలుసుకొని వచ్చాను. అంచేత ఏం చేస్తావు? చనుదించితి అస్మత్ ప్రార్థన గైకొని మత్తనూజతగవరియింపుండనముని స్వాయంభువునింగనుగని మరలంగవలిక కడుమోదమున్. నేను నీ దగ్గరకు వచ్చా, నా ప్రార్థన విను, నా కుమార్తెని వరించు, కాదనకు అనవని నమ్మకం కూడా అని ఆ స్వయంభువుడు మునిని బ్రతిమిలాడగా, చెప్పవలసినవి చెప్పగా ఆ ఋషి ఆ స్వయంభవ మరుగుకేసి చూసి సంతోషంతో పడికెట్ట, నేను అడుగుదాం అనుకుంటున్నాను, ఎంత రెండు పోయి వచ్చేసావు, వెదగబోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదే, అడవిలో పలానా తీగ కావాలి అని వెతకడానికి ఒకటి వెళ్ళాట, ఇంతలో కాలికి ఏదో తగిలి ముందుకు పడబోయాడు, చూస్తే కాలికి తగిలింది ఆ తీగే, ఇంకంతకంటే అదృష్టం ఏమున్నది. అలాగే నేనే స్వయంగా వద్దాం అనుకున్నాను, నీవే వచ్చావు, చాలా సంతోషం అన్నాక నీచేత అనంజదత్తముగ ప్రతిష్ఠితం బైన ఈ తీగె బోడి కమనీయ రూపరేఖా విలాసంబుల మానిత లక్ష్మీ సమానయగుచు. ఓ పుణ్యాత్మ, ఈ అమ్మాయి మహాత్యద్భుతమైన సౌందర్యవతి, కమనీయ రూపరేఖా విలాసాలతో సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉన్నది. ఈ ఎంత సౌందర్యవంతురాలంటే ఈవిడ, నాకు ఒక రోజున కల వచ్చింది, ఆ కలలో ఒక విచిత్ర దృశ్యం కనపడింది. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిన ఈ సుందరీమణి ఆ కలలో కనపడింది. ఈవిడ నీ భవనంలో పైన ఉండే విమానం మీద, అంటే పై అంతస్తు మీద బురుజు మీద కూర్చొని విహరిస్తున్నది. ఇంతలో ఆకాశంలో విశ్వావసుడు అని పేరు కలిగిన ఒక గంధర్వుడు ఎగురుతున్నాడు విమానంలో. అలా వెడుతున్నవాడు ఈ సుందరీమణి ముఖం చూచాడు. ఆ సౌందర్యం చూచి తరుణి చూచి విమోహి అయి ధరణి వడియే, ఈమెను చూడటంతో వ్యామోహంతో ఆ సౌందర్యానికి ముగ్ధుడైపోయి మూర్చిపోయి నేల మీద పడిపోయాడు. ఆమెని పతనం అయిపోయాడు. నేల మీద పడ్డాక అద్భుత శక్తులు పోయాయి. ఒక గంధర్వుణ్ణి ఆకర్షించి వాణ్ణి కూడా నేల మీద పడగొట్టేసిన మహాసౌందర్యం ఈవిడిది. అటువంటి సౌందర్యవతి ఇది నేను స్వప్న దర్శనం ద్వారా తెలుసుకున్నాను. ఆ సౌందర్యవతిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తానంటున్నావు, ఇక అటువంటి ఆమెను స్వీకరించనండి ఎలా అంటాను. ఈ సుందరీమణికి ఒక లక్షణం ఉన్నది, ఈవిడిని ఎవడు చూసినా కళ్ళు తిరిగి పడిపోతాడు. అంతేకాదు వాడికి మహిమలుంటే వాడు మహిమ తిరిగిపోతాయి. ఎందుకు ఎంతవాడైనా మహిమలు కోల్పోతాడు? గంధర్వుడి వీడిని చూసి నేల మీద పడిపోయిన వెంటనే మహిమలు పోవడం ఏమిటి, మానవుడైపోవడం ఏమిటి? దానికి కారణమేమిటి అంటే పుండరీకాక్షు నెరుగని పురుష పశువులు ఈ తలోదరి పడగానరేమి చెప్ప. అది ఆవిడ రహస్యం. విష్ణుభక్తుడు కానివాడు పరమ విష్ణుభక్తుడై ఉండాలట. అలా కానివాడు గనక ఈ అమ్మాయిని చూస్తే ముందు మూర్చి వస్తుందిట, తర్వాత నేల మీద పడిపోతాడట, వాడి శక్తులు అన్నీ పోతాయట. ఆ విశ్వావసుడికి అంత వైష్ణవ భక్తి లేదు, అందుకనే అతడు వచ్చి నేల మీద పడిపోయి మహిమలు కోల్పోయాడు. అంత గొప్ప ఆవిడ. ఇప్పుడు ఈమెను నేను చూశాను, నేను కళ్ళు తిరిగి పడిపోరా, నా మహిమలు పోలేదు, కాబట్టి నాకు వాసుదేవ భక్తి ఉంది అని రూఢయ్యింది. భగవంతుడు విష్ణువు నన్ను అనుగ్రహించాడు. అటువంటి ఈ కోమలి నా భాగ్యం వల్ల తనంత తానుగా నన్ను వరించి పెళ్లి చేసుకుంటాను అంటే, పైగా నారదుడు చెబితే, వాసుదేవుడు కూడా నాకు చెబితే, ఇంతమంది సంకల్పం కాదంటానా? పైగా ఏమిటి లోపం, కన్నా కాలా ఏమి కాదు, ఈ కన్యారత్నమునకు నాకు నుగుణ రూపవర్తనంబుల ఎడనాలోకింప సమమ కావున కై కొనివరియంతు విగత కల్మష వృత్తి. ఈవిడికి నాకు కూడా గుణాలు మంచివి, సమానం, రూపం సమానం, ఇద్దరు సౌందర్యవతుర, నేను అందంగానే ఉంటాను, ఆవిడ అందంగానే ఉంటుంది. సరే, ఇక దైవభక్తి మొదలైన ప్రవర్తన లక్షణాలన్నీ కూడా ఆవిడవి నావి కూడా కలిసినవే. అన్ని విషయాలలోనూ ఇద్దరం సమానం, కాబట్టి ఈవిడిని తప్పనిసరిగా వివాహం చేసుకుంటాను. అయితే ఒక కండిషన్, ఆ షరతు మీద పెళ్లి చేసుకుంటాను. లేనిపోయింది ఏమిటే బాబు, ఒక్క రూపాయి కట్నం అక్కర్లేదండి అన్నాడు. ఆ మధ్యన ఒక అమ్మాయి కోసం సంబంధం కోసం ఎవరికో దగ్గర తీసుకెళ్ళాను నేను. సరే సంబంధానికి వెళ్ళిన తర్వాత పద్మాకర్ గారు కూడా వచ్చారు మహానుభావులు, అలాగే మా అబ్బాయికి పెళ్లి చేయడానికి అభ్యంతరం లేదన్నాడు. సరే కట్నం సంగతి అండి, ఆయన పాపం పేదవాడు అన్న, నాకేం కట్నం అక్కర్లేదండి, అమ్మ బతికిపోయేమరా అనుకున్నాను. అట్టే అక్కర్లేదు, అమ్మాయికి వడ్డాణం చేయించి పెట్టాలంట, వాళ్ళ ఆవిడకు 50 కాసులతో గొలుసు చేయించాలట. ఇంకా నయ్యం అక్కడితో అట్టే పెట్టాడు ఆయన. కాబట్టి కట్నం అక్కర్లేదన్నారు కదా అని సంతోషించడానికి లేదు, వెనకాతలు ఏమవుతున్నదో తెలియదు. అలాగా పెళ్లి చేసుకుంటాను కానీ ఒక షరతు అనగానే భయం వేసింది ఈ స్వయంభూనకు. ఏమిటా భయం అంటే, బాబు ఏమడుగుతావయ్యా నువ్వు, పెళ్లి చేసుకుంటానంటావు, పెళ్లి చేసుకుని విడిచిపెట్టేస్తావు ఏమిటో అనుమానం స్వయంభూనకు. ఋషి కదా మరి, అందుకని ఏమిటన్నట్ట, ఏం లేదు మరీ నువ్వు అంత భయపడవలసింది ఏం లేదు. ఈ రమణికి అపత్య పర్యంతము వర్తింపుదు గృహస్థ ధర్మక్రియలం, ఈవిడిని పెళ్లి చేసుకుంటాను కానీ మగపిల్లవాడు పుట్టగానే మాత్రం విడిచిపెట్టేస్తాను, కొడుకు పుట్టాక ఈ అమ్మాయిని విడిచిపెట్టేస్తాను, తర్వాత నేను తపస్సు చేసుకోవడానికి పోతా, ఆ తర్వాత నేను సన్యాసం పుచ్చుకుంటాను, పుత్రోదయం అయ్యేంత వరకు మాత్రమే ఈమెకి నాకు సంబంధం, ఆ తర్వాత ఏమీ ఉండదు, రామ్ రామ్, అంతవరకు గృహస్థ ధర్మంతో ఉంటాను. అంత మీద ఆ తర్వాత ఏం చేస్తాను, పుత్రుడు పుట్టాక విష్ణునాజ్ఞ ఔదలదాల్చి శమదమాది యోగ సరణి పొంది సన్యసించువాడ జలజనేత్రుని వాక్య కారణమున చేసి ధీర చరిత. విష్ణు నాకు ప్రత్యక్షమై సంతానోత్పత్తి చేయడం కోసం నువ్వు సన్యాసాన్ని విడిచిపెట్టాలన్నాడు. ఆయన మాట ప్రకారంగానే సంసారంలో ప్రవేశిస్తాను పిల్లవాడికి అంటాను. తదనంతరం ఆ విష్ణువు యొక్క ఆజ్ఞ శిరస్సును ధరించి శమము దమము నిగ్రహము కలిగి అరణ్యానికి పోయి యోగాభ్యాసంతో సన్యాస మార్గంలో ఉండి వైకుంఠానికి పోతా శరీరం విడిచిపెట్టి. దిస్ ఈజ్ ది కండిషన్. శ్రీ విభుని వలన ఈ లోకావళి ఉదయించు పెరుగు అణగును వినుమా రాజీవ భవ భవుల కథడే భూవర నిర్మాణ హేతుభూతుండరయన్. ఆ విష్ణువు వల్ల ఈ లోకములు పుడతాయి, పెరుగుతాయి, నశిస్తాయి. త్రిమూర్త్యాత్మకుడు ఆయన, అటువంటి హేతుభూతుడు, జగత్తుకు మూలకారకుడైన భగవంతుని యొక్క ఆజ్ఞని ఉల్లంఘించరాదు. అందుకే పుత్ర సంతాన ప్రాప్తి అనంతరం నేను సన్యాసం స్వీకరించి అరణ్యానికి వెళ్ళి కఠోర దీక్షతో తపస్సు చేస్తాను. ఇందుకు ఇష్టమైతే పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం లేదు, లేదా ఇప్పుడే వెళ్ళిపోని, ఈ దారి నీది నా దారి నాది అన్నట్టు. స్వయంభూడు గబుక్కుని కంగారెడ్డి పోయి అలాగేనండి అనడానికి ఆయన చేతులు ఏం లేదు, భార్య కేసు చూశాడు ఏమంటామని. సాధారణంగా భర్తలు ఏం చేస్తుంటారు, ఏదంటే ఏదైనా పని చేయాలంటే ఒక్కసారి లోపలికి వెళ్ళి వస్తానంటే అంటారు. ఈవిడ పక్కనే ఉంది కనుక లోపలికి అక్కర్లా, ఇలా చూశాడు. వాళ్ళిద్దరూ ఏదో కళ్ళతో సైగ చేసుకున్నారు. భార్య భర్తలు కొంతమంది సైగలు బలి చేసుకుంటారు కళ్ళతో, అది వాళ్ళకే తెలుస్తే రెండో గంటడి తెలియదు. ఆ విషయం కనిపెట్టేసింది ఆవిడ, ఆవిడ ఏదో సైగ చేసింది, ఈయన కనిపెట్టాడు. అస్సలు మాట్లాడుకోలేదట, అది ఆశ్చర్యం. ఏమిద్దరు మాట్లాడుకోలా, నిజ భార్య అయిన శతరూప తలంపును భార్య యొక్క ఉద్దేశం కనిపెట్టేసేట, కంటి చూపుల ద్వారా. అనుబంధం ఉంటే అలా కనిపెడతారు. కొంతమంది భార్య ఇళ్ళ కన్ను గీకుతూనే ఉంటుంది, ఏ ఊరుకో అంటాడు వీడు, ఈ లోపల అసలు అందరూ కూడా అయిపోతుంది. అతి రహస్యం పట్టబయలును. ఆవిడ ఈయన ఏ రహస్యం మాట్లాడుకున్నా పబ్లిక్ అయిపోతాయన్నాడు. కొంతమంది దిక్కుమాల యోగం, అదేం చేస్తాం. పుత్రి అయిన దేవహూతి చిత్తమ్మును ఇప్పటి కూతురికేసి చూశాడు, ఆవిడ ఏం మాట్లాడలేదట, కానీ ఆవిడ హృదయం కనిపెట్టేసేట్టు ఈయన. వాళ్ళు గొప్పవాళ్ళు. ఆ తర్వాత ముని సమయంలోకి ఈయకుని ఏం మాట్లాడకుండానే వాళ్ళ లక్షణం కనిపెట్టేసి ఆ మునీశ్వరుడు యొక్క షరతుకు అంగీకరించి ప్రహృష్ట హృదయుడై సంతోషం చెందిన వాడై ఆ కర్దమునికి దేవహూతనిచ్చి విధ్యుక్త ప్రకారంగా శాస్త్ర ప్రకారంగా పెళ్లి చేశాడు. ఆ తర్వాత శతరూప తాను మంచి కూడా తీసుకొచ్చిన రథంలో తీసుకొచ్చిన దివ్య ఆభరణాలు ఇచ్చేట కానుకగా, ఛత్రం ఇచ్చేట, జందెం ఇచ్చేట, బంగారపు పాత్రలు ఇచ్చేట, కూర్చోడానికి పేట ఇచ్చేట, అన్నీ ఇచ్చేట ఆయన. ఇవన్నీ విని మా అమ్మాయికి పెళ్లి చేసినప్పుడు ఇవ్వాలని మనం బెంగెట్టుకోలేరుపోనుకోవడం చేత మగపిల్లలు కనవాళ్ళకి మర్చిపోతూ ఉండండి. ఇవన్నీ ఇవ్వమని అడగకూడదు. ఆయనకు వండి ఇచ్చాడు అని చేత ఇచ్చేసిన తర్వాత వెళ్ళిపోవాలి. ఇక కుమార్తెను అంతకాలం పెంచి ప్రేమతో విడిచిపెట్టలేకపోయాట. అంత గొప్పవాడు స్వయంభువుడు కూడా. కూతురు కౌగిలించుకొని చుబుకంబు పుడుకుతూ ఆ కూతుర్ని ప్రేమగా కౌగిలించుకొని ఆ గడ్డం పుచ్చుకొని, మా అమ్మే తల్లి పోయి వస్తా, నీకేం బుద్ధులు చెప్పడానికి నేనేమిటి, నువ్వు చాలా గొప్పదానివి, తపస్సు చేసి మరీ భర్తని వ్రతం చేసి మరీ పొందేవాయని, కాబట్టి మీ సంసారం బాగుంటుంది అని అక్కడి నుంచి బయలుదేరి కర్దముని దగ్గర సెలవు తీసుకుని తన నిజ భార్యతో రథమెక్కి వేగంగా బయలుదేరాడు. తరల తరంగ వీచి సముదంచిత బిందు సరస్సరస్వతీ శరిధర వింద తుందిల సత్తరు తీర నివాస సమ్మునీశ్వర నికరాశ్రమాకలిత సంపదలంగనుగొంచు వేడక ముప్పిరిగొననేగె ఆత్మపుట భేదన విస్ఫుట మార్గవర్తి అయి మంచి కెరటాలతో నురుగులతో బుడగలతో ప్రవహిస్తున్న బిందు సరస్సుతో కలిసిన సరస్వతీ నది యొక్క ఒడ్డు నుంచి బయలుదేరి ఆ రథమెక్కి తామర పువ్వులు కలువు పువ్వులు తక్కిన పుష్పాలు అడవులు శోభ చూసుకుంటూ ఆ రథం మీద మళ్ళీ ప్రయాణం ఏడిపెట్ట టక 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 టక. ఈ విధంగా వెళ్ళి 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 బ్రహ్మావర్తము అనే ప్రదేశానికి వెళ్ళాడు. ఆ బ్రహ్మావర్త ప్రదేశం ఎటువంటిది అంటే, ఎందేని తొల్లి లక్ష్మీసుండు యజ్ఞ శోకరమూర్తిగై కొన్ని సరభసమున వడలు దాడించిన పొడమిపై రాలిన రోమజాలం బుల రుచిర హరిత వర్ణమై పొలుపారు వర కుశ కాశమయంబును యజ్ఞక్రియా కళాపయోగ్యంబునై చాల నొప్పారి బర్హిస్సు సంభవించిన తాన సకల ఋషులు క్రతువులను రిల్చి తద్దిఘ్నకారులైన అసురులను దృంచిరట్ల స్వయంభు ఉండు విష్ణు పరముగ మఖము కావించి రుచిర మేధ చెలువంది నట్టి ఆత్మీయపురము. బ్రహ్మావర్త ప్రదేశానికి వెళ్ళాడు ఆయన. అది ఎటువంటి ప్రదేశము? లక్ష్మీవల్లభుడైన విష్ణువు వరాహావతారమెత్తి ఆ యజ్ఞవరాహమూర్తి రూపంతో సముద్రమంతా గాలించి భూమిని పైకి తీసుకొచ్చి ఆ తర్వాత భూమండలం మీద సరదాగా విహరిస్తూ ఒళ్ళంతా నీళ్లలో ఉన్న కారణం చేత ఒళ్ళిలా జాడించేట ఒక్కసారిగా చూడండి, టపటప కొట్టుకుంటాయి నీళ్ళలోంచి బయటకు వచ్చాక, అలాగే ఈయన కూడా పట్టణం జాడించేట. అప్పుడు ఆ ఒంటి మెంచి కొన్ని రోమములు రాలి కింద పడిపోయాయి. నేల మీద రోమములు రాలిపోయిన ప్రదేశానికి బ్రహ్మావర్త ప్రదేశం అని పేరు. యజ్ఞ వరాహమూర్తి యొక్క వెండ్రుకలు రాలిన పరమ పవిత్ర ప్రదేశం. అక్కడ చాలామంది ఋషులు, శ్రీ మహావిష్ణువు ఒళ్ళు దాడించాడు, ఆ నీటి బిందువులు పడ్డాయి, ఆ రామములు పడ్డాయి, ఇది పవిత్ర ప్రదేశం అని భావించి కుశలు దర్భలు తర్వాత సమిధులు ఇవన్నీ తీసుకొచ్చి 1000 సంవత్సరాలు యజ్ఞం చేశారట ఆ ప్రదేశంలో. యజ్ఞ వరాహమూర్తి యొక్క శరీర స్పర్శతో పవిత్రమైన ప్రదేశములో 100 యజ్ఞాలు చేశారు, 1000 ఏళ్ళు చేశారు. ఇలా యజ్ఞాలు చేసినటువంటి ఆ ప్రదేశానికి వచ్చాట ఈ స్వయంభూమరువు. ఆ ఋషీశ్వరులతో అన్నాడు, ఋషులారా, మీరంతా ధన్యాత్ములు, ఇక్కడ 1000 ఏళ్ల నుంచి యజ్ఞం చేశారు. నేను నా కన్న కూతురికి పెళ్లి చేసిన ఆనందంతో ఉన్నాను, ఇప్పుడు నా చేత కూడా యజ్ఞం చేయించండి అనగా వాళ్ళు విష్ణు సంబంధమైన యాగాలన్నీ చేయించారు. అవన్నీ చేసి దానాలు దక్షిణలు విపరీతంగా చేసి అప్పుడు తన ఆత్మీయపురానికి వెళ్ళిపోయాడు. తన నగరానికి వెళ్ళగానే పురజనులు వచ్చారు, కానుకలు ఇచ్చారు. మంగళ హారతి గైకోను అంటూ ఆ మంగళహారతి పళ్ళారు పట్టారు. ఆయన్ని ఆశీర్వదించారు, నెత్తి మీద మరవరాలు పేలాలు దల్లారు. ఇంటికి వచ్చిన వాళ్ళకి అలాగా మా ముత్తైదువులు దల్లేవారు పూర్వం, పేలాలు దల్లడం శుభం. ఇప్పుడు పేలాలు లేవు, ఇంటి లేవు, ఇంట్లో అసలు దండలు కట్టరు, అన్నీ ప్లాస్టిక్ దండలే, ప్లాస్టిక్ అన్ని దిక్కుమల్ల ప్లాస్టిక్, మనిషి జీవితంతో ప్లాస్టిక్మై అయిపోతుంది. చక్కగా మామిడి తోరణాలు మంగళ తోరణాలు కట్టే ఇల్లు కనపడకుండా పోతుంది. రాను 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 పువ్వులు దండలు కడతారు ఇంటికి, అది ప్లాస్టిక్ కేట. ఇంట్లో ఏం చూసినా ప్లాస్టిక్ మయమే. ఆఖరికి మనుషులు కూడా ప్లాస్టిక్ మనుషులు అయిపోతారు. అలా కాకుండా ఉత్తమోత్తమైన పేలాలు మొదలైన తల్లి దండలు కట్టి, తోరణాలు కట్టి, మామిడి తోరణాలు కట్టి, అక్షతలు తల్లి ఆయన్ని లోపలికి తీసుకెళ్లారు. మంగళతూర్యములు ఆయతగ్రతిమో యొత్తపురము, అంతఃపురంలో మంగళతూర్యాలు వాయించారట, కొమ్ము బోరాలు, శంఖాలు, డప్పులు చక్కగా మోహించారు. ఈ విధంగా ప్రవేశించాడు. ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము, ఈ మూడింటిని కలిపి తాపత్రయము అంటారు. తాపత్రయం అంటే ఆధ్యాత్మికం, ఆదిభౌతికం, ఆదిదైవికం. ఈ భౌతికమైన అంటే భూమికి సంబంధించిన శరీరం, భూమి మీద ఉండే మనకి సంబంధించినటువంటి రోగాలు, కష్టాలు, కోరికలు ఉన్నాయి కదా, మన మనసులో కోరికలు ఎక్కడ ఉంటాం, ఇవన్నీ ఆదిభౌతికాలు అని పిలువబడతాయి. మనిషి అన్నాక వాడికి రకరకాల కోరికలు, వాడి లక్షణాలు, పక్కవాడి మీద ద్వేషం, ఒకడి మీద ప్రేమ, కొడుకంటే ప్రీతి, అదే పక్కవాళ్ళ అబ్బాయి చేస్తే వాడి మీద వాడి కర్ర పెట్టి బాధేయాలి, ఇన్ని లక్షణాలు ఉంటూ ఉంటాయి. ఇవన్నీ ఆదిభౌతికం. ఈ ఆదిభౌతికం నుంచి ఇవన్నీ లేనటువంటి ఆదిదైవికం, భగవంతుడు తప్ప మరొకటి లేదు అనే స్థితికి వెళ్ళడానికి మధ్యలో మార్గమే ఆధ్యాత్మికం. ఇది వీటి ద్వారా, ఈ సాధనల ద్వారా, పురాణాదులు, శ్రవణాలు, యజ్ఞాలు, పూజలు, కర్మలు, వీటన్నిటి ద్వారా ఆ భగవంతుడిని చెందడానికి చేసే ప్రయత్నం ఆధ్యాత్మికం అన్నమాట. ఈ మూడు త్రయము, మూడు అంటే త్రయం అన్నమాట సంస్కృతంలో, తాపత్రయం అంటే ఇవన్నమాట. అంతేగాని మనవాడు వీడికి తాపత్రయం ఎక్కువగా అంటారు, ఇంటి మీద తాపత్రయం ఏంటి వాడు మొహం, ఏదో అనేస్తున్నాం మనం తెలియక, తాపత్రయం అంటే ఇవన్నమాట. ఇంటి మీద కోరిక ఎక్కువ ఉండడానికి తాపత్రయం వాడుతున్నాం వ్యావహారికంలో. కానీ ఇవి నిజానికి ఈ మూడింటికి ఉపశమనం ఏమిటి, ఈ మూడు ఎలా తొలగుతాయి అంటే భగవద్భక్తి అట. అటువంటి తాపత్రయోపశమనంబగు భగవద్భక్తి వృద్ధిం బొందింపుచు పుత్రమిత్ర కళత్ర సుహృద్ బాంధవయుతుండే పరమానందంబున, ఈ తాపత్రయాన్ని తొలగించే భగవద్భక్తిని పెంచుకుని ఆనందంగా పుత్రులు, మిత్రులు, భార్యలు, బంధువులు వీళ్లతో హాయిగా సుఖంగా ఉన్నాడు. అతిభక్తి ప్రతివాసరంబును హరివ్యాసంగుడై మాధవాంకిత గంధర్వ విపంచికా కలిత సంగీత ప్రబంధానుమోదితుడై ఇష్ట విభూతులందు ననురక్తిం బందక ఏ ప్రొద్దునచ్చుతు సేవైక పరాయణుండగుచు అస్తోక ప్రభావోన్నతి. అత్యంత భక్తితో ప్రతిదినము కూడా, ఒకరోజు కాదు అన్ని రోజులు కూడా హరితో వ్యాసంగం, ఆయన నామం, ఆయన భక్తి, ఆయనే సమస్తం, తింటున్నా తిరుగుతున్నా ఆయనే, ఈ విధంగా ఆయన మీద ధ్యాస పెంచుకున్నాడు. ఆ మాధవునికి అంకితంగా పాటలు పాడేవాడు, వీణ వాయించేవాడు, సంగీతము మొదలైన వాటితోటి ఆనంద పెట్టాడు. సామాన్యమైన సంగీతం వినడము, లేకపోతే భోగాలు పొందడము, ఈ ఐశ్వర్యాదులు, వీటిల్లో మాత్రం ఆయన పొరపాటును కూడా మనస్సులు అగ్నం చేయలేదు. అన్నీ ఉన్నాయి, వాటి మీద దృష్టి లేదు, దృష్టి మాత్రం విష్ణువు మీద ఉంది. అఖండ భోగాలు, మహారాజు స్వయంభూడు అంటే మొత్తం మూడు లోకాలకి మూల పురుషుడు అయినటువంటి మనువు ఆయన. ఇంతటి ప్రభు అయ్యుండి కూడా ఈ భోగములకు లొంగక, దేంట్లోనూ బొట్లో పడిపోక, మహాభక్తి శ్రద్ధలతో ప్రతిరోజు ఆ అచ్యుతుని సేవ చేస్తూ 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 అస్తోక ప్రభావాన్ని పొందాట గొప్ప ప్రభావం. రోజు పూజ చేయడం వల్ల, రోజు నామం చేయడం వల్ల మనకు తెలియకుండానే కొన్ని శక్తులు వస్తాయి, అటువంటి ప్రభావాన్ని పొందాడు. హరి పాదాంబురుహద్వయార్పిత తులస్యామోదముంకుంచు తచ్చరితంబుల్ తలపోయుచు పొగడుచుం చర్చింపుచుం వించు తత్పరిచర్యా వ్యతిరిక్త సంసరణ సద్ధర్మార్థ కామంబులన్ పరిభూతంబులు చేసి మోక్షపద సంప్రాప్తి క్రియారంభుడై. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పాదపద్మాలు రెండింటి మీద అర్పించి ఆ తర్వాత ఆ తులసిని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకునేవాట. ఆయన రోజు లేవగానే తులసి మాల కట్టి ఒకవేళ స్వామి మెళ్ళో ఒకవేళ పాదాల మీద పెట్టి ఆ పాదాల మీద పెట్టిన దాంట్లోంచి ఒక దళం నోట్లో వేసుకునేవాడు. ఆ తర్వాత ఆయన చరిత్ర పొగిడేవాడు, ఆయన కథలు వినేవాడు. భగవద్భక్తులైన ప్రహ్లాదాదుల యొక్క చరిత్రలన్నీ కూడా ఎక్కడెక్కడో ఎన్నో యుగాల నుంచి ఉంటాయిగా. ఈ కథలు ఎప్పుడు రొటేట్ అవుతూ ఉంటాయి, ఈ కథ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. అవన్నీ జప్తికి తెచ్చుకునేవాడు, ఆ చర్చించేవాడు. విష్ణు అంటే ఏమిటి, తత్వం అంటే ఏమిటి అని ఆలోచించేవాడు. ఆయనకి సంబంధించిన గుణాలు వింటూ ఉండేవాడు. భక్తులకు పరిచర్య చేసేవాట, భగవద్భక్తుడిని తెలిస్తే చాలు, పాదాలకు వెళ్ళి సేవ చేసేవాట్టు ఈయన. మనువు అయినా సేవ చేసేవాడు. సంసరణ విడిచిపెట్టేశాడు, సంసారం మీద భ్రమ లేదు. ధర్మము అర్థము కామము అన్నీ విడిచిపెట్టేశాడు. ఇక మోక్షం చిట్ట చివరిది, ధర్మార్థ కామ మోక్షములలో చిట్ట చివరిదైన మోక్షం మాత్రమే పొందాలనుకున్నాడు. దానికోసం ప్రయత్నం చేశాడు. నిగమార్థ గోచరుండనదగు హరిచరిత ప్రసంగతత్వర చిత్తుండగు అతనికి సాంతరగములగు యామములగి అయాతయామములయ్యన్. వేదాలు ఉపనిషత్తులు వాటిల్లో సారాంశమంతా చాలా తేలికగా కనిపెట్టాడు ఆయన. ఎప్పుడు హరిచరిత్రము ఆ ప్రసంగంతో హృదయం పెట్టడం వల్ల రోజులు గడుస్తున్నా అతనికి రోజులు నిజంగా గడుస్తున్నట్టు కాదు, పవిత్రంగా గడుస్తున్నట్టు. మనకి గడుస్తుంది రోజు, పడుకుంటున్నాం లేస్తున్నాం పొద్దున లేస్తున్నాం, దిక్కుమాలసుకోళ్ళకో కాలేజీలకో ఉద్యోగాలకో చెత్త చెదారం, మళ్ళీ సాయంకాలం రాత్రి, ఇలా రోజులు గడిచిపోతున్నాయి. భగవంతుని యొక్క సేవలో నిరంతరం అదే తప్ప మరొకటి లేని కారణం చేత రాత్రి గడుస్తున్నా అది మామూలు రాత్రి గడుస్తున్నట్టు కాకుండా హరిరాత్రి శివరాత్రి అన్నట్టుగా ఉంది అతనికి. అంత పవిత్రంగా అతని రోజులు గడుస్తున్నాయి. ఆ మేటి విష్ణువు యొక్క మంగళ కథ ఆకర్ణన ధ్యాన అనుగాన నుతులు చేస్తూ నిద్రపోతున్నా మెలకువగా ఉన్నా కలగంటున్నా ఏం చేస్తున్నా ఆ పుణ్యాత్ముడైన వాసుదేవుడే తలుచుకున్నాడు. శ్రీ మహావిష్ణువుకి దాసుడు కాబట్టి శారీరకంగా మానసికంగా అన్ని రకాల వ్యధల్ని విడిచిపెట్టేశాడు. ఆ వర్ణాశ్రమ ధర్మగతులు చక్కగా నడిపాడు, సర్వభూతాలకు మేలు చేశాడు. అసలు అపకారం చేయడం అనేది ఆయన జీవితంలో లేదు ఎవడికి. సమస్త ప్రాణులకు ఏది ఉపకారమో తెలుసు, ఎలా చేస్తే ఉపకారమో తెలుసు, అలా హితం చేశాడు. మహావిఖ్యాతి పొందాడు. ఏకసప్తతి యుగములు నడిచేట్టలాగా ఇలా నడిపి చిట్ట చివరికి సంబోధాన్ని పొందాడు.